गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुः वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकलह्रीं सकलह्रीं
రకాల దృష్టికోణాలతో మనం జీవించవచ్చు. అందుకనే చెప్తున్నాం, వైజ్ఞానిక దృష్టికోణము, దార్శనిక దృష్టికోణము, ధార్మిక దృష్టికోణము. మొత్తం సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది అంటే, బ్లావెట్స్కీ రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ కానీ, అరవిందో రాసినటువంటి సావిత్రి కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కాని, ఇవంతా చెప్పేది ఈ మూడింటి గురించే. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదాలు మూడు గుణాల గురించి చెప్తాయి. ఏంటి మూడు గుణాలు? తమోగుణము అంటే వైజ్ఞానికమైనటువంటి దృష్టి, ఘోరమైనటువంటి తమస్సు. పదార్థము తప్ప ఇంక బొరకేది అక్కదు. రాళ్ళు రప్పలు తప్ప ఇంక బురకేమీ ఎక్కవు. అది తమోగుణం. రజోగుణం దార్శనిక దృష్టి. దార్శనిక దృష్టిలో ఏంటి? నా వాళ్ళు ఒకలాగా చూస్తాం, బయట వాళ్ళని ఇంకోలాగా చూస్తాం. ఈ దార్శనిక దృష్టి యొక్క పరాకాష్ఠ ఎంతవరకు వెళ్ళవచ్చు? సంపూర్ణ సృష్టి నాదే అనుకునేంతవరకు వెళ్ళవచ్చు మీరు. కానీ సంపూర్ణ సృష్టి నాదే అని మీరు అనుకుంటే మీ కుటుంబాన్ని ఏం చేసుకున్నారు? మీరు పెద్ద చేసుకున్నారంటే, అండమును బ్రహ్మాండం చేసుకున్నారు, పిండాండమును బ్రహ్మాండం చేశారు, అంతే చేసింది మీరు. అది కూడా దార్శనికమైనటువంటి దృష్టి అన్నది మీకు గుర్తుండాలి. అది రజోగుణం. గొప్పదేం కాదు అది. కానీ నా కుటుంబము మాత్రమే అనకుండా అంతా నా కుటుంబమే అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృష్టికోణం ఏర్పడుతుంది. అది రజోగుణము. ఇదంతా కాకుండా సత్వగుణం అవుతుంది, దాన్ని ధార్మిక దృష్టి అంటాం. అంచేత ఈ ధార్మిక దృష్టి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. భారతీయులు ప్రపంచానికి అందజేసినటువంటి అద్భుతమైనటువంటి వరదానం ఈ ధార్మిక దృష్టి. అంచేత ధార్మిక దృష్టి ఉండి వైజ్ఞానిక దృష్టి అనే కళ్ళద్దాలు పెట్టుకున్నారనుకోండి, మీరేం రాస్తారు? పుస్తకాలు రాస్తే సాయి నా తలనొప్పి తగ్గించాడు అంచేత గొప్పవాడు, సాయి నా కోరికలు తీర్చాడు అంచేత గొప్పవాడు. ధార్మిక దృష్టి ఏం కాదు అది. మీరు భక్తులేం కాదు, తమోగుణ సంపన్నులు, రాక్షసులు మీరు. రైతా తప్ప దాని గురించి నేను కోంపట్టం లేదు, ఏమీ చేయటం లేదు. మీకు అర్థం అవ్వాలి అసలు. అది స్వకేంద్రితమైనటువంటి జీవితము రాక్షసత్వమే. రాక్షసులు అని ఎందుకంటాం రావణాసురుణ్ణి? నభూతో నభవిష్యతి అన్న స్థాయిలో ఋషులందరికంటే కూడా ఎక్కువ స్థాయిలో సాధన చేశాడు, తపస్సులు చేశాడు. ఋషుల యొక్క తపస్సు గురించి మనకి వివరాలు దొరకవు, కానీ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు వీళ్ళ యొక్క తపస్సు సాధారణమైనటువంటి తపస్సు కాదు. కానీ ఆ తపస్సు ఏంటి? వైజ్ఞానిక తపస్సు. వైజ్ఞానిక తపస్సు అంటే అర్థమైంది కదా, నాకు ఇది కావాలి కనుక చేస్తున్నా, లేకపోతే వైజ్ఞానికుడు ఏం చేయడు. స్వకేంద్రితమైనటువంటి తపస్సు రాక్షసత్వం అది. అంచేత మీరు దేవాలయాలకు వెళ్తే మీరు భక్తులుగా ఏం వెళ్తలేదు, రాక్షసులుగా మీరు వెళ్తున్నారు. మీ యొక్క నిజస్వరూపాలను మీరు గుర్తుంచుకోండి. అంచేత మీరు భక్తులు అని పేరు ముసుగేసుకోకండి. మీరు ముందు ఆ ధైర్యం పరివరాజకులకు ఉండాలి చెప్పటానికి, మేము భక్తులం కాదు. ఎప్పుడు మీరు భక్తులు అవుతారు? ధార్మిక దృష్టి ఉంటే. ఏంటి ధార్మిక దృష్టి? నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లే. కోరికల పరంపర కాదు నిశ్చితరవటం అక్కడ. మీరు ఏం కావాలి? నువ్వు తప్ప నాకు ఇంకేమీ వద్దు అన్నటువంటి ఆవేదన రావాలి. రామకృష్ణ పరమహంసకి ఆవేదన ఉండేది, అమ్మా నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు. ఆఖరికి అనేక జన్మల నుంచి ఆయనకి మార్గదర్శనం చేస్తున్నటువంటి గురువు వచ్చి నీకు సమాధి స్థితి ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నా అమ్మని అడుగుతాననేవాడు. మంచైనా చెడైనా ఆ మానసిక స్థితి ఉన్న వాళ్ళే పరివరాజకులు అవుతారు, మిగతా వాళ్ళు మాత్రం పరివరాజకులు కారు. కానీ చాలా అందమైనటువంటి ముసుగు వేసుకుంటూ ఉన్నాం, ఇతరులకు చెప్పాలి కదా. ఇతరులకు చెప్పాలి కనుక నేను అడుగుతున్నాను, నువ్వు ఇతరులకు చెప్పాలా అక్కర్లేదా? ఇతరులకు ఏం చెప్పాలి అని నిర్ణయించిన వాళ్ళు ఎవరు? ధార్మిక దృష్టి నిర్ణయించాలి. అది నిర్ణయం చేసిన తర్వాత నువ్వు బద్ధకించకూడదు. ఆ దోషము, ఆ దృష్టి దోషాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. మనం అందరము కూడా రాక్షసులమే. ఇప్పుడున్నటువంటి జాతి అంతా రాక్షస జాతే. కలియుగం అంటేనే అర్థం అదే, మనం రాక్షసులమే. కానీ పూర్వకాలపు రాక్షసుల కంటే బలహీనమైనటువంటి రాక్షస జాతి. ఎందుకంటే పూర్వకాలపు రాక్షసులకి దేవతలతో దెబ్బలాడే శక్తి ఉండేది, దేవతాశక్తుల్ని ఓడించగలిగేటటువంటి శక్తి ఉండేది. మనకి రెండూ లేవు. ఇంకా దేవతల్ని ఓడించలేవు. భావం అర్థమవుతోందా? అది ముందు పరివరాజికులు పోగొట్టుకుని ఆ రాక్షస ప్రవృత్తి మీలో లేదు. లేకపోతే ఇక్కడ వినరు మీరు, ఇంత ఇంట్రెస్ట్ గా మీరు వినరు. కానీ ఆ ప్రవృత్తిని ప్రోధి ఎలా చేసుకోవాలో తెలియటం లేదు మీకు. ఇంకా మొదట మీరు ఆవేదన చెందవలసింది ఏమిటి అంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. మూడు గుణాలకి అతీతంగా ఉండాలి మనం. ఈ మూడు గుణాలకి అతీతంగా ఎప్పుడు ఉంటారు మీరు? నిద్రాస్థితిలో ఉంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం గురించి మీకు పట్టలేదు, దేవతల గురించి మీకు పట్టడం లేదు, ఎవరి గురించి మీకు పట్టడం లేదు. ఆ స్థితిలో ఉంటూ ఈ విజ్ఞానాన్నంతా నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోరుగా. ఉపయోగించుకుంటే ఏమయ్యారు మీరు? దిగారు. ధార్మిక దృష్టిలో ఉన్నవాళ్లు మాత్రమే పరివరాజకులుగా పనిచేయగలరు. అంతేత ఆ ధార్మిక దృష్టి అంటే ఏమిటి? ఇంకా మీకోసమే అడగకూడదు. మరి కాకపోతే ఏమవుతుంది? నా కుటుంబం ఏమైపోతుంది? ఎవడు అడిగాడు నా కుటుంబం ఏమైపోతుందని? ఏ దృష్టితో ఉన్నవాడు అడిగాడు? వాడికి ధార్మిక దృష్టి ఎందుకు జవాబు చెప్తుంది? చెప్పదు. దార్శనిక దృష్టి కలవాడికి ధార్మిక దృష్టి జవాబు ఇవ్వదు. నీ కుటుంబం గురించి కావాలంటే ఆలోచించుకో, నువ్వు నాకేం పట్టింది? గురువుకి నీ కుటుంబం సంగతి ఎందుకు? నీ యొక్క కర్మబంధాల వల్ల, నువ్వు చేసిన పిచ్చి పనుల వల్ల ఈ బంధాలు ఏర్పడ్డాయి నీకు. ఈ బంధాలు పోగొట్టుకోవాల్సినవి నువ్వు. గురువుని అడగబాకండి, వాడికి చెయ్యడు. మీ మూర్ఖత్వం వృత్తినే ఏమంటారు, చిన్నపిల్లల్ని రేపని మరిపిస్తారే, అలా మరిపిస్తున్నారు గురువులు మిమ్మల్ని. మీ యొక్క ఏ బాధ్యత కూడా గురువు చచ్చినా తీసుకోడు. తీసుకునేటటువంటి దద్దమ్మ గురువు కాదు, తీసుకోడు. వాడికి ఇదే పని ఆయనది తీసుకుంటూ కూర్చోడానికి. కృష్ణుడు ఏ కుటుంబ బాధ్యత తీసుకున్నాడు అర్జునుడి వాళ్ళది చెప్పండి నాకు, ఒక్కడి చెప్పండి. అడుక్కు తింటూ ఉంటే బాగా అడుక్కు తినండి అన్నాడు మేఘచిత్రపురంలో. అప్పుడేం చెప్పాడు? బకాసురుణ్ణి చంపడానికి మాత్రం ఓకే, బకాసురుడు చెప్పడం వాళ్ళ కుటుంబ సమస్య కాదు కదా, అది మహాభారత సమస్యది. అర్థమవుతోనే చెప్తున్నది, పరివ్రాజకులుగా మీకు ఆ మానసిక స్థితి రావాలి. మీ కుటుంబ సమస్యలు గురువు నెత్తి మీద పడేసి ఇది బాగుంది ఏదో నేను నీ పని చేస్తున్నాను నటిస్తాను పక్కన ఎగరేస్తాను అన్నట్టు ఎవడో ఎవడు తగ్గాలి, వాళ్ళ తాత దగ్గుతే వీడు పక్కన ఎగరేస్తట కుదరదు. అది నటించుకోవద్దా, పరివ్రాజిక వృత్తి యొక్క తీవ్రత అర్థం చేసుకోండి. కానీ అది ఒక మానసిక స్థితి నేర్చుకుంటే వచ్చేస్తుంది, అందుకని రిపీటెడ్ గా చెప్పడం ఇది. అంచేత మనం కథలు ఏం జరుగుతాం, రాక్షసులు రాసినటువంటి కథలు జరుగుతాం, వాళ్ళు గురువులుగా చలామణి అవుతున్నారు. ఏంటి, ఇచ్చేస్తే నీకు ఇదైపోతుంది, ఇచ్చేస్తే నీకు అదైపోతుంది, నా దగ్గరికి వస్తే నీ రోగాలు పోతాయి. రాక్షసులు వాళ్ళు దేవతలు కాదు, గురువులు కాదు. ఏ గురువు ఈనాటి వరకు ఆ పని చేయలే. అభిమన్యుడు చచ్చిపోతాడు అంటే అర్జునుడిని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా మహాభారతం? ఖచ్చితంగా తెలుసు శ్రీకృష్ణుడికి ఆ రోజు అభిమన్యుడిని టాప్ లేపేస్తామని. అర్జునుడు ఉంటే టాప్ లేపలేడు, అంచనా ఏం చేశాడు? అంచనా మిమ్మల్ని ఏం చేస్తాడు? మరి చూసుకోండి, మీరు పరివ్రాజకులు అవుతారో లేదో నాకు తెలీదు. ఇంత చెప్పాక కూడా మీరు పరివ్రాజకులు అవుతారంటే మరి మీరు మూర్ఖులు అనుకోవాలో, నేను మూర్ఖుడు అనుకోవాలో, మన అందరం కలిసి మూర్ఖులు అనుకోవాలో, ప్రజల దృష్టిలో మనం ఏమవుతామో నాకు తెలియదు. కానీ గురువుల దృష్టిలో మాత్రం మనం చాలా గొప్పవాళ్ళం. అంచేత ఈ పిచ్చి పిచ్చి భావాలు ముందు వదులుకోవాలి. మీరు ఇదేమవుతుంది అదేమవుతుంది, ఇది చేయొచ్చా మాస్టారు అది చేయొచ్చా మాస్టారు నన్ను అడుగుతూ ఉంటారు, అడగటంలో తప్పులేదు. నాకు చేసినటువంటి సలహా ఇస్తాను, కానీ వ్యక్తిగతమైనటువంటి సలహాలు గ్యారంటీ లేదు అవి కరెక్ట్ అవుతాయని. కానీ దానిని ధార్మిక దృష్టితో కనుక మీరు తీసుకోగలిగితే గ్యారంటీగా హెల్ప్ చేస్తాయి, అది గ్యారంటీగా హెల్ప్ చేస్తాయి, అది మీ దృష్టిలో ఉంటుంది. అందుకే క్రైస్ట్ అందరికీ దృష్టి ఇవ్వలేకపోయాడు, అందరి రోగాలు నయం చేయలేకపోయాడు. సత్యసాయిబాబా కూడా ఏం చేయాల్సి వచ్చింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చాలా మంది నన్ను అడుగుతారంటే బాబా నయం చేయలేక అని, నయం చేయలేక కాదు, నీకు నయం అవటం ఇష్టం లేదు, ధార్మిక దృష్టి ద్వారా మీకు క్యూర్ అవటం ఇష్టం లేదు, కష్టం. వైజ్ఞానిక దృష్టితో మిమ్మల్ని చీల్చి చెండాడి రోగ నయం చేయాలి తప్ప, డైరెక్ట్ గా మీ రోగం నయం అవుతుంది అంటే మీరు ఒప్పుకోరు. ఇంచేత రోగం నయం చేసుకోవాలి అంటే సింపుల్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేస్తే రోగాన్ని నయం చేసేస్తాయి, చెయ్యంగా. కానీ నా రోగం నయం చేయటానికి నేను ప్రాణాయామం చేస్తాను, రాదు. కానీ గురువుల పని చేయటానికి ప్రాణాయామం చేస్తాను, గురువుల పని చేస్తున్నంత వరకు ఆ ప్రాణాయామం పనిచేస్తుంది. గురువుల పని చేయటం మానేశాను, కలెక్టర్కి కారు ఎంతవరకు వస్తుంది? కలెక్టర్ పనిచేస్తున్నంత వరకు. కలెక్టర్ పని మీద వెళ్లకుండా తన సొంత పని మీద కారు ఉపయోగించుకుంటే రేపు పేపర్లో పడుతుంది, రెండో రోజు కారు తీసేస్తారు. ఇక్కడ అంతే, అర్థమైంది కదా? అంచేత పరివ్రాజక వృత్తి యొక్క ధార్మికతను మీరు అర్థం చేసుకోండి. ఏమిటి ఆ పరివ్రాజక వృత్తి యొక్క ధార్మికత? నీకోసము కానీ గురువుల కోసం కానీ నువ్వు అనవసరంగా నీకోసమే అడుగుతున్నానని గురువుని పాపం మధ్యపెట్టక్కర్లే. ఆయన సర్వజ్ఞుడు, ఆయన ఎందుకోసం అడుగుతున్నావో తెలుసు. ఏమీ లేదండి, నన్ను ఫలానా ఊరు మార్చేస్తే అక్కడ రామకృష్ణ ఉంటాడు, రామకృష్ణ దగ్గరే ఉంటే చాలా పనులు చేయొచ్చు, లేకపోతే నా పని కూడా రామకృష్ణ చేసి పెడతాడు అని మీ ఉద్దేశం. అది చెప్పరు, అది మీ ఉద్దేశం అది. కానీ పాపం గురువునికి తెలుసు, అంచేత ఏం అడగండి, ఏమీ అడగద్దు. ఆ ధార్మిక వృత్తిలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమీ అడగద్దు. మరి ఏమీ అడగకపోతే ఏం చేయాలి? చాలా చేయొచ్చు, అసలు నిజమైన పని అప్పుడే చేయగలరు మీరు. కానీ మరి చేయలేకపోతున్నారే, ఇంచేత అంటే ఇదంతా చేస్తే జరుగుతుంది నాకు అని లాభంతో చేస్తాను తప్ప గురువుల మీద ప్రేమతో మనం చేయటం లేదు. ఇప్పటికి కూడా ఆ గ్రిప్పు రాలే మనకి. ఇప్పటికీ మన బేరీజ్ ఎలా ఉంటుంది, మనం గాయత్రి చేస్తున్నాయి నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇంకా గాయత్రి మాత్రమే నీ కష్టాలు తీస్తుండటే పని, ఇంకే పని లేదు. మా కాలేజీలో ప్రిన్సిపాల్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ ఇలా రా అని నేను పిలిచాను అనుకోండి, ఆయన వచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఎవరు గొప్ప? ఒరే దేవుడు ఇలా రా నా పని చేసి పెట్టు అన్నావు నువ్వు, ఎవడు గొప్ప? ఎందుకు అలాంటి నౌకల్ని ప్రార్థన చేస్తారు మీరు? ఎందుకు ఆ దేవతలు? ఎందుకు మీరు పిలిస్తే మీ పని చేసి పెట్టేవాడు దేవుడు ఎవడో నౌకర్ అవుతాడు. వాడికి మీరు దేవుడు అని పేరు పెట్టుకోండి. చాలా మంది నౌకర్లకి దేవుడు అని పేరు ఉంది. కొన్ని చోట్ల ఒరే దేవుడు అని పిలుస్తారు. అదే చేస్తున్నారు మీరు. మీరేం చేయటం లేదు. ఒరే గాయత్రి అంటే లేదు, గాయత్రి మాత అంటున్నారు. ఆవిడ పేరు అది అయిపోయింది పాపం. కానీ మీ కోరిక ఏంటి? మీ పని చేసి పెట్టాలి. మీ పిల్లవాడు చదవడు, ఏం చేయాలి? ఆవిడ మీ పరీక్షలు రాసి పెట్టాలి. మీరు ఆఫీస్కి వెళ్ళారు 4 రోజులు, ఆఫీసర్ కోపం వస్తుంది. అంతేత గాయత్రి మాత ఏం చేయాలి? ఆఫీసర్ కోపం రాకుండా చూడాలి. ఇదంతా ఏం చేస్తే చేయాలి? సృష్టి నిర్మాణ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఆవిడ ఈ పనులు కూడా చేయాలి. అందులో ఒకళ్ళ పన అసలు నువ్వు ఉన్నావా లేవా అని మళ్ళీ మనం అడుగుతా ఉన్నాం. పని జరగకపోతే అసలు నువ్వు ఉన్నావా లేవా అని ఆవిడ తెలియదన్న సంగతి తెలియదు నీకు. నువ్వు ఉన్నావనుకోదు ఆవిడ. పరివ్రాజక వృత్తి ఇది మన యొక్క. కానీ మరి ఇదంతా ఏంటి? ఇవన్నీ ఉపయోగపడతాయి. అదే పెన్నుతో కాగితాలు ఖరాబ్ చేయొచ్చు, అత్యద్భుతమైనటువంటి ఉత్తరం రాయొచ్చు. కాగితం పెన్ను అదే, రూపాలు ఇవే, పనిముట్లు ఇవే. కానీ ఆ పనిముట్లను ఉపయోగించుకోవటానికి కావలసినటువంటి జ్ఞానము వేదాల యొక్క 4 భాగాలుగా చెప్పాను నేను మీకు. స్థాపత్య వేద అంటే ఏం చెప్తున్నాను నేను? వాస్తు, శరీర నిర్మాణ ప్రక్రియ. ఏ గురువు ఉండలేదు. వీరబ్రహ్మం గారు చెప్పాడు శరీర నిర్మాణం గురించి, కపిల మహర్షి చెప్పాడు శరీర నిర్మాణం గురించి, బుద్ధుడు చెప్పాడు శరీర నిర్మాణం గురించి, ఈకే గారు చెప్పాడు శరీర నిర్మాణం గురించి. అనాటమీ అని ఖండయోగం అనే పేరుతో శుద్ధి స్థాయి చేసి చూపించాడు. ఇంటెస్టైన్స్ బయటకు తీకేయటం, కడిగేయటం, పెట్టేయటం. అంచేత సాధారణంగా మేము సైన్స్ లో ఏం చేస్తామంటే చాప్టర్ అంతా పూర్తి అయిపోయాక అది ఎలా ఉపయోగపడుతుందో చెప్తాం. మీరు ఎప్పుడు ఇచ్చారు ప్రశ్న? ఎక్కువ తెలుసు. వాస్తు విజ్ఞానం మీరు పూర్తిగా అర్థం అయ్యాక, పూర్తిగా నేర్చుకున్నాక అది ఎలా ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది. ముందు ఉపయోగాలు కావాలి. భలే తమాషా మనం అంతా. అదే శరీరంలో పార్ట్స్ పిల్లి అనకుండా మార్జానం ఉంటుంది ఆవిడ. సరే ఓకే. కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యయోగంలో, లేకపోతే ఏ అనాటమీ బుక్ మీరు తీసుకున్నా, మాతృగర్భంలో శిశువు యొక్క పెరుగుదల మొదటి రోజు నుంచి 9వ నెల దాకా ఎలా జరుగుతుందో చెప్పేదే వాస్తు. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ బొమ్మల్ని మీరు గీసుకుని, ఆ 9 నెలల బొమ్మలు అందరి దగ్గర ఉండాలి. అదే దశావతారాలంటే కూడా. దశావతారాలన్నీ కూడా వాస్తు యొక్క రూపకల్పనలే. తల్లి గర్భములో పిండం ఎలా పెరుగుతుందో చెప్పేటటువంటి రకరకాల స్టేజెస్. ముందు నీళ్లు, నీళ్ల నుంచి పిండం ఏర్పడటం, పిండము నుంచి అటు మనిషి కాదు ఇటు జంతువు కాదు, మెల్లిమెల్లిగా వామన రూపంలో చిన్నటి మానవ శరీరాకృతి దారుస్తుంది. దాని తర్వాత హెడ్ ఏర్పడుతుంది. హెడ్ తర్వాత మిగతా అవతారాలన్నీ కూడా వెన్నుపూస మీద ఏర్పడతాయి. అవే మీ యొక్క ప్రతిరూపాలుగా కూడా ఉంటాయి. అంచేత ఈ మొత్తము దశావతార ప్రక్రియ వాస్తు విజ్ఞానమే. అంటే ఈ వాస్తు విజ్ఞానంలో ముఖ్యంగా మీకు ఉపయోగపడేటటువంటి ఏమిటి అంటే సప్తధాతువులు అని చెప్తూ ఉంటుంది ఆయుర్వేదం. ఎముకల నుంచి స్టార్ట్ చేసి శుక్ర చోడితాల వరకు వెళ్తుంది. అది మిల్లిమిల్లిగా 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 ఎసెన్స్ లోకి, బిందువులోకి వెళ్ళిపోతుంది అది. ఆ విద్యని మీరు అర్థం చేసుకోండి. చేతి ఎముక ఒకలాగుంటుంది, కాలి ఎముక ఒకలాగుంటుంది, తలలో 14 ఎముకలు ఉన్నాయి మనకి చతుర్దశ భవనాలకు ప్రతీకలుగా శిరస్సులో. మన లంగ్స్ ని ఉపయోగించుకోవటానికి 12 ఎముకలు ఉంటాయి ద్వాదశ రాశులకి ప్రతీకగా. అంతేత ఇవంతా ఇంకా మీరు చదువుకోవాలి. అది ఒక లెక్చర్ లో చేయలేను. కానీ ఈ రిలేషన్షిప్స్ మీరు అర్థం చేసుకోండి. వాస్తుకి బేసిస్ ఎముక. ఎముక మీద ఏముంటుంది? ఎముక మీద మాంసం. మాంసంలో ఉన్నటువంటి కణాలకి శక్తి దేని నుంచి వస్తుంది? నెత్తురు. నెత్తురు ఎలా ప్రవహిస్తుంది? హార్ట్. హార్ట్ లో ఏమవుతుంది, లంగ్స్ ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ వెళ్తుంది. ఇంతటి ఇవన్నీ సిస్టమ్స్. ఇవి మళ్ళా మీరు లెక్క చూసుకుంటే 10 సిస్టమ్స్ వస్తాయి మీకు. ఇవి మళ్లీ దశావతారానికి లింక్. అంచేత ఈ లింకులన్నీ నన్ను అడగండి, మీరు చేసి నేను చూపిస్తే ఓహో ఎలా ఉంటుందా, నేను నేర్చుకుంటా. అర్థమైంది కదా? ఇలాగా ప్రతి చోట కూడా 10 10 10 10 10 మారుతుంది. కనుక దీన్ని డెసిమల్ సిస్టమ్ అంటాం. 1/10, 1/100, 1/1000 దాన్ని 1/ అనకుండా పైకి అన్నప్పుడు ఏమవుతుంది, సహస్రం అవుతుంది. సహస్రము అంచేత 1/100 నుంచి 1000 వరకు ఉండేటటువంటి చేతనత్వ విధానాలన్నీ కూడా వాస్తు విజ్ఞానంలోకి వస్తాయి. సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టదశాంగులం. అంచేత పురుష సూక్తంలో కూడా మీకు కావలసిన చోట్ల, అనేక చోట్ల ఈ స్థాపత్య విజ్ఞానానికి కావలసినటువంటి మెటీరియల్ దొరుకుతాయి. అంచేత మీకు రెండు పనులు చేసుకోవాలి. మొట్టమొదట ఒక అనాటమీ బుక్ ఉండాలి మీ దగ్గర, అందరి దగ్గర. పరివ్రాజకులు అవదలుచుకున్న వాళ్ళకి చెప్తున్నా నేను. ఇంకోటి ఏముండాలి మీకు? పురుష సూక్తం ఉండాలి. ఇంకోటి ఏముండాలి? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి 10 సిస్టమ్స్ అని చెప్పాను నేను. డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్. ఇదంతా ఎందుకు? జీవో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన అదే చెప్తుంది. మొత్తము ధార్మిక దృష్టి ఏం చెప్తుంది అంటే జీవుడే దేవుడు, నీ శరీరమే దేవాలయము. అంచేత దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి? శరీర నిర్మాణానికి అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు ఎలా కడుతున్నాం? శరీర నిర్మాణానికి దేవాలయానికి దేవాలయాలు ఫలితాలు ఇవ్వవు. ఎందుకు ఇస్తాయి? చచ్చిన ఇవ్వవు. అవన్నీ ఏమవుతాయి? బిర్లా మందిరాలు అవుతాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ గా పిలుస్తే అడిగి తెలీదు. ఎవరి టెంపుల్? అది బిర్లా టెంపుల్. అంటే దేవుడు ఎవరు అక్కడ? అదనమాట. ఇప్పుడు అంతే కదా. వెంకటేశ్వర స్వామి కంటే వెంకటేశ్వర స్వామి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గొప్పవాడు. మన కర్మ అది. భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క పూజారులకి వెంకటేశ్వర స్వామికి ప్రాముఖ్యత లేని లేదు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రానివ్వండి, మిమ్మల్ని పదవేస్తాడు. అందుకే భక్తులు ఎవరు దేవాలయానికి వెళ్లరు. అందుకోసమే మేమే వెళ్తాం లేదు మాస్టర్. చాలా మంచి భక్తులు మీరు. ఇప్పుడే నాకు అర్థమైంది మీ భక్తి. అందుకని వెళ్తాం లేదు మీరు. అంటే వెళ్తాం మానక్కర్లేదు మీరు. భావం అర్థమవుతుందా? నిజమైన భక్తుడికి ఎప్పుడైతే దేవాలయంలో రాకపోకలు లేవో భక్తులు ఏం చేస్తారు? ఇప్పుడు సమాధి అవుతారు. వాళ్ళ సమాధినే దేవాలయాలుగా మారిపోతాయి, తీర్థక్షేత్రాలుగా మారిపోతాయి. అది వాస్తు పరిణామము. వాస్తు యొక్క అద్భుతమైనటువంటి పరిణామం ఏంటి అంటే ఆ శరీరం ఎక్కడ ఉంటుందో అది తీర్థక్షేత్రం అయిపోతుంది. అది వాస్తు యొక్క పరిణితి. వాస్తు అంటే మీకు అర్థమైంది కదా, ఎక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుందో అదే కదా వాస్తు విజ్ఞానం అంటే. మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి, వాస్తు అంటే ఏమిటో. వాస్తు అంటే ఏమిటి? అనుకూలమైనటువంటి పరిస్థితులు. దేనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు? మీరు చేయదలుచుకున్నటువంటి పనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు. వంటగదిలోకి తీసుకెళ్లి పెన్ను, కాగితాలు, కంప్యూటర్ పెట్టాం, అది వంటగది వాస్తుకి అనుకూలంగా ఉండదు. వంటగదిలో ఏముండాలి? గ్యాస్ సిలిండరు, లైటరు, మసాలాలు, ఎట్స్ గ్రైండరు, ఇంకా ఏంటో మన నాకు పెద్ద వంటగది గురించి పెద్ద అనుభవాలు లేవు. అంచేత దాని వాస్తు అలా ఉంటుంది. బెడ్రూమ్ వాస్తు ఎలా ఉంటుంది? రీడింగ్ టేబుల్, పుస్తకాలు షెల్ఫ్, సర్జరీ చేయవలసినటువంటి పనులు బెడ్రూమ్లో. మీకే నవ్వు వస్తుంది. మళ్ళీ నేను వాస్తు గురించి ఏం చెప్పాలి? నేను మీకే తెలుసు. మీరు బుర్ర పని బుర్ర ఉపయోగించమని నిర్ణయించుకున్నారు మాస్టర్. అదే నేను చెప్పాక మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు? గుంటూరు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, గుంటూరులో ఉండాలని ఎందుకు వస్తారు అంటే మా పనులన్నీ మాస్టర్ చేసేస్తారు, మేము మాస్టర్ని చూస్తూ కూర్చుంటాం, మాస్టర్ని కదలివ్వకుండా కూర్చుంటాం. రెండు అయినా ఎలా చేస్తారు చూస్తాం. అంచేత ఈ వాస్తు అంటే అర్థమైందా మీకు? అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ప్రదేశం. అంటే ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ప్రయోగశాల. ఏ విధమైనటువంటి ప్రయోగశాల ఉండాలి వాస్తులో? బాహ్య పరిస్థితులకి ఉపయోగపడేటటువంటి, అంటే బయట నుంచి వచ్చేటటువంటి అతిథులు, ఇంటి లోపలికి ప్రవేశించినటువంటి కొంతమంది ఉంటారు కదా, వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, చూసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని ఏమని చెప్తాం మనం? లివింగ్ రూమ్, ఇట్స్ డ్రాయింగ్ రూమ్. డ్రాయింగ్ రూమ్ యొక్క వాస్తు ఎలా ఉండాలో మీరు ఊహించుకోవచ్చు కదా. బెడ్రూమ్, బెడ్రూమ్ యొక్క వాస్తు ఎలా ఉండాలి? ధార్మికమైనటువంటి వాస్తు ఉండాలి. ఇంకంటే బెడ్రూమ్ లోనే మీరు నిజమైనటువంటి ధార్మిక ప్రవృత్తి కలిగి ఉంటారు. మెలకువగా ఉన్నప్పుడు కాదు, నిద్రపోతున్నప్పుడు నిజమైనటువంటి ధార్మిక ప్రవృత్తి అని చెప్పాను కదా. అంటే బెడ్రూమ్ వాస్తు ఎలా ఉండాలి? ధార్మిక ప్రవృత్తికి అనుగుణంగా ఉండాలి. ఫ్యామిలీ రూము, డైనింగ్ రూము, ఇది దేనికి అనుగుణంగా ఉండాలి? దార్శనిక ప్రవృత్తికి అనుకూలంగా ఉండాలి. నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు. డ్రాయింగ్ రూమ్ దేనికి అనుకూలంగా ఉండాలి? సైంటిఫిక్ దృష్టికి అనుకూలంగా ఉండాలి. అందులో వాస్తు అంటే ఏంటో తెలిస్తే ఇదంతా మీరు చెప్పుకోలేరా? నేను చెప్పాలా ఏంటి వాస్తు ఇలా ఉండాలని? అంచేత డ్రాయింగ్ రూమ్ లో జాగ్రత్త అవస్థ, మిగతా రూమ్స్ లో స్వప్నావస్థ, బెడ్రూమ్ లో తెలిసిపోతూనే ఉంది కదండి నిద్రావస్థ, అంతే కదా. ఈ విధమైనటువంటి వాస్తు చూసుకోండి మీరు. ఇప్పుడు అర్థమైన వాస్తు గురించి, అర్థమయ్యే అర్థం అన్నట్టుంది మాస్టర్, అదే ధార్మిక ప్రవృత్తి యొక్క తమాషా. అది అంతా తెలుసు కానీ చెయ్యం. దుర్యోధనుడు చెప్పేది అదే పాపం, ప్రతి రాక్షసుడు చెప్పేది అదే, నాకంతా అర్థమైంది కానీ నేను చెయ్యను అని. రాక్షసుడు అంటున్నాను అని అనకండి, అనుకోకండి. మన నిజస్వరూపము డయాగ్నోసిస్ ఎంత కరెక్ట్ గా ఉంటే అంత కరెక్ట్ గా మందు కొడుతుంది. అంతే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మీకేం లేదండి, కొద్దిగా జ్వరం వస్తుంది, కొంతమంది దాన్ని మలేరియా అంటారు, కొంతమంది దాన్ని టైఫాయిడ్ అంటారు, మీరేం గాభరా పడకండి అన్నారు అనుకోండి, పడాలక్కర్లేదా? అలా ఎందుకు చెప్పడం? మీరు చాలా సీరియస్ అండి, మీకు మిక్స్డ్ మలేరియా టైఫాయిడ్ వచ్చింది, దీనికి మందు తెలియదు అన్నాడు అనుకోండి, కనీసం మనం ఒక పని చేయగలం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అంతే కదా. ఇంకంటే మందు లేదని చెప్పేశాడు కదా. అలాగే మరి ఈ డాక్టర్ దగ్గర మీరు ఉంటారో ఉండారో నాకు తెలియదు. కాదు ప్రశ్న ఏంటి అంటే నాకు జవాబు తెలియదు. ధార్మిక దృష్టి అర్థం చేసుకోండి, రిపీటెడ్ గా చెప్తున్నాను నేను మీకు. పరివ్రాజకులు అంటే కేవలము ధార్మిక దృష్టి పెంపొందించుకునే వాళ్ళు మాత్రమే. ఆ ధార్మిక దృష్టి పెంపొందించడానికి నాలుగు విద్యలు కావాలి మీకు. అంచేత ధార్మిక వృత్తి పెంపొందించడానికి ఏ విధమైనటువంటి స్థాపత్యవేద కావాలి? బెడ్రూమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కదా. స్థాపత్యవేద, మరి ధనుర్వేద, ధనుర్వేదాలో దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? అది మీరే చెప్పాను మాస్టర్. ధనుర్వేద కాకుండా ఇంకా ఆయుర్వేద, ఆయుర్వేద దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? కించేత అది మీరు డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసుకున్నాక నాకు చెప్పండి మీరు. ఈ బేసిస్ అర్థమవుతుంది కదా. మళ్ళీ పరివ్రాజకుల దగ్గరికి వద్దాం మనం. ఈ పరివ్రాజకుల్లో రెండు రకాలైనటువంటి పరివ్రాజకులు ఉంటారు. ఒకటి పేరు పెట్టుకున్నటువంటి పరివ్రాజకులు, మేము పరివ్రాజకులము అని. ఇంకోళ్ళు పేరు పెట్టుకోకుండా దాని గురించి పనిచేసేవాళ్ళు. పేరు పెట్టుకుని పనిచేసేవాళ్ళు ఉంటారా ఉండరా డౌట్ఫులే. అది పేరు పెట్టుకున్న పని ఎందుకు చేస్తారు? లెక్చరర్ అయిపోగానే ఇంకా వాడు పాఠం చెప్పడం మానేస్తాడు, క్లర్క్ అయిపోగానే పని చేయటం మానేస్తాడు కదా. అలాగే పరివ్రాజకులు అని పేరు పెట్టుకోగానే అది తప్ప అన్ని చేస్తారు, మిగతా అన్ని చేస్తారు పాపం. అంటే మీరు చేసినా చెయ్యకపోయినా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. పరివ్రాజక వృత్తి అనేది 100% ఏ పని మీరు చేస్తున్నా కూడా మీ దృష్టి ధార్మిక దృష్టిగా ఉండటం అనేదే పరివ్రాజక వృత్తి. ధార్మిక దృష్టి అంటే ఏమిటి? మీకోసం ఏమి అడగవు, మీ వాళ్ళ కోసం ఏమి అడగవు. మరేం చేస్తావు? నువ్వేం చెయ్యో ఆ గురుసత్తా చేస్తుంది, అంతవరకు నువ్వేం చెయ్యవు. అంచేత అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుడు అంతా చెప్పి యథేచ్ఛసి తదా గురు, ఏది ఇష్టం అయితే అది చెయ్యి అంటాడు. అర్జునుడికి ఏది ఇష్టం అయితే అది చెయ్యి అంటాడు. అంటే అర్జునుడు ఏమంటాడు? నాకు ఇష్టమైంది చేస్తానంటాడా? అతను చెప్పింది చేయాలి. అంచేత సాయిబాబా దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దాక్షిణ ఇస్తూ వాళ్ళు అడుగుతూ ఉంటారు, నీకు నిజంగా అంత దమ్ముంటే ఈ రోగాన్ని తగ్గించు. తగ్గించలేడు సాయిబాబా, ఏం తగ్గించలేడు.
సాయిబాబా వెనకాలలో ఉన్నటువంటి దురసత్త తగ్గించదలుచుకుంటే తగ్గుతుంది. సాయిబాబా ఏం చేస్తాడు దానికి? నిదర్శనం చూపించు అంటే గురువులు రాదు. లారీ మాసే లాంటి వాడికి ఆ పిచ్చి పని చేశాడు. ఏం పిచ్చి పని చేశాడు? గురువు నేను పిలుస్తూ వస్తాడన్నాడు. వచ్చాడు. వచ్చాక ఏమన్నాడు? వెరీ గుడ్ బాయ్ అన్నాడు. ఇంకా నువ్వు పిలుస్తూ రానన్నాడు. ఇంకా నీకు ఎప్పుడు అవసరం వస్తే, ఎప్పుడు అవసరం వస్తే ఆయనకి అప్పుడు వస్తానన్నాడు. వస్తాడు ఆయన. ఎందుకు రాడు? ఎందుకంటే అవసరం అనిపించినప్పుడు నువ్వు అడగకుండానే ఆయన చేసేస్తాడు. నువ్వు అడిగాక చేస్తే ఆయన గురువు ఎలా అవుతాడు? మిచ్చిగానే మీకు ఆ పరివ్రాజకులు ముఖ్యంగా ఆ పిచ్చి భ్రమ నుంచి బయటపడాలి. మీరు పిల్లవాడిని చక్రకొండం దగ్గర ఏంటది పెట్టుకుని ఆవిడ పని చేసుకుంటుంది. కొనివి దగ్గర పదుకొని వచ్చింది. వాళ్ళ మామగారు ఎవరో తగ్గుతూ ఉంది. సాయి నేను తగ్గుతున్నాడు మామా, నేను ఎంత భక్తురాన్నా ఎంత ధార్మిక ప్రయోగిస్తూ మా మామకి సేవ చేయడానికి వెళ్తున్నాను అని ఒక శ్లోకం జరిగేసి అక్కడ ఒక పండగను జరిగేసి మా పిల్లవాడు నిప్పులో పెడుతున్నాడు పడుకున్నాను రక్షించాలని చెప్పి వెళ్ళింది ఆయన. మరి తెలియదు కూడా పిల్లవాడు నిప్పులో పడబోతున్నాడు అని ఏం చేశాడు? సరే మీరు అడగాలి ఆ గురువుని. మీరేం అడగచ్చండి. అసలు అడిగేటటువంటి ఆ నీచ ప్రవృత్తి మానేసుకోవాలి. పరిమిరాజులు ఏం అడగరు మీరు. మీరు గవర్నమెంట్ని ఏమీ అడగచ్చండి. మీరు గవర్నమెంట్ జాబ్లో చేరిన తర్వాత మీకు చోట పోస్టింగ్ వేసాక మీకు కావాల్సిన వనరులు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ప్రొవైడ్ చేయకపోతే ఏం చేస్తారు? భలే ఆనందిస్తుంది. పని చేయకండి. అంతేగా వనరులు ఇస్తే కదా మీరు చేస్తారు. ఇక్కడ అంటే గురువు వనరులు ఇవ్వలేదు మీకు. పని చేయకండి. అదే యజ్ఞాల బట్టి చేస్తున్నా. వచ్చే పెద్ద కూడా ఉంది. నేను పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతాను. మదన్ గురువులా వాడు గురువులా అసలు ఎక్కడ ఏం గందరగోళం అవుతుంది? మీకేమో అర్థమవుతుందా నేను చెప్తుంది? 12 గంటలకి అసలు పట్టాల్సి ఉంటారు అవుతుంది. కొంతమంది ఉంటారు సార్ మానసే అన్నారుకో. కొంచెం అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చింది సార్ నాకు. ఇలా మీరు ఆసుపత్రిలో ఉంటారు కదా, పరిమిర అధికం ఉండగా అర్థమవుతాను. నేను చెప్తున్నటువంటి పాయింట్ ఏంటో మానసే కాదు. ఏమీ అడగకూడదు. మీరు ఎక్కడే పని చేయాలి. మానసిక అది ఏమీ అడగస్తూ 12 చేయాలి అనేటువంటి మాట ఏ స్థితిలో వస్తుంది? వైజ్ఞానిక దృష్టికోణంలో లేకపోతే దార్శనిక దృష్టికోణంలో వస్తుంది. నాకు నా మాట విన్నా నేను ఇవ్వను. నువ్వు నెక్స్ట్ పత్రం ఎంతకంటే రక్తం పెట్టుకోవాల్సి వస్తుంది. వాటి పెరుగుతున్నారు. నా మాట విన్నారు కదా, మీకు నా ఆస్తులు మాట విన్నాను అంటాను. ఎందుకు ఈ జన్మ వచ్చేసి అనుకో బాగుంది. నెక్స్ట్ పరిస్థితి ఏమవుతున్నా మీ ఫ్యూచర్ వడ్డీ పెరిగిపోతుంది. మీ భాషలో ఒక్కటి భాష ఎంత వడ్డీ పెరుగుతుందో ఎందుకో కష్టం. కానీ నా అనుభవాలన్నా నా మాటలో వెళ్ళేది ఇంకో రకమైనటువంటి భావం ఉంటుంది. చాలా సమయం ఉంది కానీ మీ భావాలు మీరు అంతే వలన గురువుడికి పని ఆస్తున్నాం అంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు అబ్బాయి మాట్లాడుతున్నారా లేదా? మొదటి చేతి వచ్చాను పరమాణిక చేతి వచ్చాను. నేను ఎక్కడ పని చేయాలి? మొదటిగా భావన అవ్వాలి. మరేమంటారు? కాశ్మీర్ లేక నేను పట్టుకోవాలి. ఆంధ్ర పాట నేను పాట పాడను. నేను ఎప్పుడంత ఆడినా ఎక్కడ పుట్టాను. నేను నా పనితీరు నేను రోజు చూసుకోవాలి. పనితీరు కానీ నా మాట్లాడే చేయాలనుకుంది. ఫస్ట్ ఎవరో పెడతాడు ఇంటర్వస్తాడు కానీ నేను అర్థం పెట్టుకుంటాను. నేను మనస్సులో బాగుంటాను అని ఇంకా మనస్సులో ఏమంటారు? ఏ దేశం సార్ పాకిస్తాన్ బాగా గడపడానికి ఆలోచిస్తుంది. ఎంతటి పరిశ్రమ రాక కలిగా మిస్ భారత ముందు ఫోటో సంస్థ నేను ఎక్కడ పోయి చేత ద్వారా అక్కడ బుద్ధిమంతి అనే స్వామికి ఆధార చేసుకోండి. పక్కన చెప్పాను కదా, స్వామికి ఆధార చేసుకోండి. స్వాతత్వం నేర్చుకోండి, స్వాతత్వం ఏం నేర్చుకోవాలి, ముఖ్యమంత్రి ఆధారని నేర్చుకోండి. మా చేతంటే ఇక్కడ ఉంటుంది ఎవత పేరు ఉంది, ఆ ఎవత ఏ ఆకృతి ఉంటుంది, వారి పైన ఉంటుంది ఏ రక్తనాలు ఉంది, ఉదయం లేకపోతే వెళ్ళేటటువంటి రక్తనాలు ఉందా, ఉదయం నుంచి వచ్చేటటువంటి రక్తనాలు ఉందా, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఉన్నాను అలాంటి నడుపు అర్థమవుతున్నాడు. సంస్థలు నడుపు ఏమున్నాయి, అది అర్థానికి కనిపిస్తున్నా అక్కడికి ఇలా రావడం కదా, అక్కడంతా వస్తున్నా బాబు ఇలా వస్తే ఎంత పడ్డాడు. మీకు నేను చాలా మంది డాక్టర్లు అడిగాను ఎంత ఏంటండి, ఎలాంటి నువ్వు అడగబోతున్నానండి, ఏ సార్ నువ్వు అడగా నేను రాదు అని అన్నాను. ఇలాంటి అన్ని అడుగుతాను దేశం కాదు, ఇది ముద్దలు అడగపోతే చూడాల్సిన అడగాను చూడాల్సిన డాక్టర్లో ప్రాక్టీస్ చేసే కదా ఎంతో తెలుసుకున్నాను. ఇక్కడంతకీ ఎవరిని అడిగాను, ఇక్కడ అడిగాను తెలుగు డాక్టర్ని అడిగాను, నేను చాలా మంది డాక్టర్ని అడిగాను, నాకు ఏ రకంగా ఎవరైనా చెప్పగలరా. సరే మన వెంకటేశ్వర డాక్టర్ గారు ఆయన పేరు రాబోతున్నారు, కనీసం నేను అనుకున్న బాగా వచ్చినారు. ఈ డాక్టర్ ఎలా పెట్టుకుంటే డాక్టర్, ఈ అమ్మ పక్షం నేర్చుకుంటుంది ఆలోచిస్తుంది, ఇవాళ ఎలా పెరిగాను ఎలా పెరిచిన డాక్టర్కి రోజున వాళ్ళ పేరు పెరిగైపోతుంది. అసలు ముందర వచ్చింది కేవలం మీ నరాల యొక్క పాయింట్స్ ఎక్కడ ఉంటే దాన్ని కాలం ఏమంటే ఎక్కువ ప్రశ్న ఒక కాలంలో 12 ముద్రలు ఉన్నాయి, 24 ముద్రలు కలిస్తే ప్రాణరక్షణ చేయవచ్చు. డాక్టర్ యొక్క అన్న గొప్పది, ఇంకొక డాక్టర్ యొక్క 24 ముద్రలు కూడా స్వాతత్వ ఆధారాలు ఉన్నాయి. మీరు స్వాతత్వ ఆధార ప్రశ్న అడిగారు, అది ఎంత విశాలమైందో చూసుకోండి. మీరు ఎక్కడ చెప్పదు మీకు, కానీ అంత చెప్తే ఎక్కడ చెప్పేది అని అందరూ చెప్తున్నారంటే అనుకూలతో ఉపరాజనే రాదు. కానీ సంవత్సరంలో పడినటువంటి నిర్ణయాలు నెక్స్ట్ డిసెంబర్ ప్రాంతంలో మీరు కథలు లేని ఎక్స్పర్టైజ్ వచ్చేస్తే బృందానంద పడతారు గురువులు చాలు, 10 మంది నెక్స్ట్ ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉందో అని వచ్చేస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అనిపిస్తుంది. మీరు జ్ఞానాన్ని కనిపించడం లేదు, ఓ అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఉంది, 100 మంది మంచి ఎక్స్పెరిమెంట్ అని నెక్స్ట్లో చేశారు. నూట ఒక్క కోటల ప్రయోజనం వారు కోటలు ఎందుకు పెట్టుకున్నారు, హనుమంతుడికి కోటలకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో, హనుమంతుడికి సంజీవని పర్వతానికి ఉన్నటువంటి లింక్ ఏంటో ఇక్కడ హనుమంతులం గారు వస్తే కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరిపూర్ణమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి సిద్ధ క్షేత్రమే తప్ప ఇక్కడ పూజలు అనేవి అందుకే ఎవరైనా పువ్వులు అవి వేస్తే వస్తున్నాను. నేను చాలా జాగ్రత్తగా పబ్లిక్గా చెప్తున్నాను, నేను ఎవరు నేను పువ్వులు వేయలేకండి ఎందుకు పబ్లిక్గా చెప్తున్నాను అంటే అన్ని కూడా చెప్పిన మళ్ళీ పువ్వులు కనిపిస్తున్నాను. అండి ఇక్కడ మీకు పని ఉంటే మీ హృదయం మీకు అర్పించండి, కోర్టు కాదు మీ భావాన్ని పొమ్మల్ని మార్చుకోవడం కోర్టు పడే వచ్చింది మీరు దానికి ఉంది కానీ అర్పించడం లేకండి, దానివల్ల మీకు లాభం లేదు మాకు లాభం లేదు. కానీ మీరు ఏం చేయాలి, మీ హృదయం ఇక్కడ పెట్టండి, మీ భావాన్ని ఇక్కడ పెట్టి ఆ బొమ్మ ఆ విగ్రహము ద్వారా మీరు ఏం గ్రహిస్తున్నారో తెలియాలి, దానికి కావలసినటువంటి ఛార్జ్ కూడా తయారు చేసేటున్నారుగా ఉన్నాయి కదా, కష్టం తెలియచుకోండి. చాలా అద్భుతంగా రాబోతుంది ఇది శుభక్షేత్రంగా, కానీ అలాంటి వాళ్ళు రావాలి, అలాంటి వాళ్ళు మీరు తీసుకురండి. మరి మీతో వాళ్ళు రావచ్చా రాకూడదా, బనారస్ హిందూ యూనివర్సిటీ చూడటానికి రోజుకి కనీసం 5-6 వేల మంది వస్తారు, వాళ్ళలో ఎవరు కూడా బనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్ కాదు. దర్శకులు పర్యాటకులు ఉంటారు హాస్టల్ కాశీకి వస్తారు, కాశీకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా బనారస్ హిందూ యూనివర్సిటీ ఎలా ఉందో చూడటానికి వెళ్తారు, చూస్తే బయట వచ్చేస్తారు, చాలా బాగుంది అంటారు, ఏమంటే వాళ్ళకి. కానీ చూస్తే కనీసం వాళ్ళ పిల్లల్ని కానీ పొర లేకపోతే వాళ్ళ స్థలాల్లో వాళ్ళని కానీ ఇక్కడ చదివిద్దాం అనేటటువంటి భావం కలగవచ్చు కదా, అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల యొక్క స్పిరిట్ అంటేటట్టు మీ ప్రవర్తన ఉండాలి, మీరు చాలా మారాలి. కానీ ఒకరోజులో మారము, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, చివరి సంవత్సరంలో చివరి రోజు కనుక నెక్స్ట్ ఇయర్లో మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ చెప్తున్నాను నేను టూకీగా. ఇంకా స్థాపత్యం లేదా ఒక పరాకాష్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మీకు, ఈ కృష్ణ విగ్రహాన్ని చూసి. ఈ కృష్ణ విగ్రహంలో 3 బేసిస్లు ఉన్నాయి, భూర్ భువ స్వామ, అది అర్థం చేసుకోవాలి మీరు. పరిపూర్ణంగా ఈ మూడు నాలుగు తలాలకి కావలసినటువంటి స్పిరిట్ అక్కడ ఉంది. అటువైపు ఏడింటికి ఉంది, భూ భువ స్వ మ జన తప సత్యం. ఆ యాంగిల్ లో మీరు చూసుకోవటం స్థాపత్య వేద. స్థాపత్య వేద అంటే అర్థమైంది కదా, ఏదైనా ఒకటి స్థాపించబడి ఉంటే ఆ స్థాపించబడినటువంటి, ఇప్పుడే మన డాక్టర్ గారి గురించి చెప్పాను, గొప్పగా చెప్పాను తిట్టానా? మీ గురించి చాలా గొప్పగా చెప్పాను నేను, మీరు వచ్చేసారు ఉంటుంది, తప్పట్లు కొట్టించుకుంటారు, తర్వాత ఉంటుంది మీకు వాయింపుడు. నేను చెప్పానంటే ఎనాటమీ గురించి డీటెయిల్స్ అన్ని డాక్టర్ గారిని అడగండి, చాలా బాగా చెప్తారు అని చెప్పేశాను నేను. అది తెలియచ్చు నువ్వు ఒకసారి శ్యామన్నయ్య ఫోన్ చేసి కూడా యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఇక్కడ స్థాపించబడినటువంటి ప్రతి విగ్రహం యొక్క సైజులో, దానికి ఉపయోగించుకున్నటువంటి యంత్రాలలో, యంత్రాలు ఉన్నాయి, ఇంకా కొన్నిటికి పెట్టలేదు నేను కొన్ని యంత్రాలు, కానీ మహాకాళ చక్రవర్తి యంత్రాలు ఉన్నాయి చాలాలు. ఆ సైజు చాలా ఇంపార్టెంట్ స్థాపత్య వేదాలు, కరెక్ట్ సైజుకి ఫిట్ అవ్వాలి, అది కరెక్ట్ సైజుకి ఫిట్ అయ్యేనే తెప్పించాను నేను, లేకపోతే అలా జరిగిపోయాయి అవి. తెప్పించాను అనే మాట అనలేను నేను, ఎందుకంటే నేను ఇదంతా ఇలా డెవలప్ అవుతుందని నేను ఊహించలేదు, కానీ డెవలప్ అయిపోతుంది అలాగా, పరిపూర్ణముగా స్థాపత్య వేదానికి అనుగుణ్యంగా డెవలప్ అవుతుంది. స్థాపత్య వేదానికి అనుగుణ్యంగా డెవలప్ అవుతుంది అన్న దానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే, మీరు అక్కడికి వెళ్తే శాంతి రావాలి మీకు. కండిషన్ అది. ఇప్పుడు దేవాలయాల్లోకి వెళ్తే ఏమొస్తుంది మీకు, వాతావరణం ఎలా ఉంటుందో చూశారు కదా, అలా ఉండకూడదు. అక్కడికి ఎంతమంది వచ్చినా కూడా పుష్పక విమానంలాగా ఉండాలి అది. మనం ఫీల్ అవ్వ ఇంతమంది మనుషులు ఇక్కడ ఉన్నారని. ఇంచేతది అఖండమైనటువంటి చేతనత్వం, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని ఫిజిక్స్ ఇప్పుడు ఇప్పుడే పట్టుకుంటోంది దాన్ని, దాని మీద కూడా ఇక్కడ ఫిజిక్స్ ప్రొఫెసర్ యూనిటీకే కానీ చాలా అద్భుతంగా రీసెర్చ్ చేస్తున్నారు. కొంచెం సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బుక్స్ చదవచ్చు, కొంచెం కావాలి సైన్స్ నేర్చుకోదలుచుకుంటే ఎవరైనా నేర్చేసుకోవచ్చారు, పెద్ద కష్టమేం కాదు. ఇదంతా దేని గురించి చెప్తున్నా నేను, స్థాపత్య వేద గురించి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇవి, ఇక్కడ ఉన్నటువంటి వాలు, ఇక్కడ ఉన్నటువంటి కోణము, ప్రతిదీ స్థాపత్య వేదాయే, గమనించుకోండి దాన్ని. ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఏమంటారని తవ్వు కనిపిస్తున్నా, అవి ఉన్నాయి కదా గీతలు, ఉబ్బి అర్థమైనా చెప్పినాయి, అవి కూడా స్థాపత్య వేదాయే, అన్ని స్థాపత్య వేదాయే. ఇంకోటి ఏంటి, ఇవంతా కూడా మీ శరీరంలోని భాగాలే. ఇక్కడ పెట్టిన ఏది కూడా మీ శరీరంలోని భాగము కాదు అని అన్నారు ఆయన వెంకటేశ్వరరావు గారు, మీకు దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తాడు తర్వాత. ప్రతిదీ కూడా అది నేర్చుకోండి, అంతే ఒక రోజులో రాదు. ఇవాళ మీకు మూడు వచ్చేసి రాత్రిలో చదివేసి రేపు మళ్ళా కనిపించకుండా పోయినా రాదు. ఇంకా ఏం చేయాలి, మీరు ఒక ప్లాన్ వేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోబోయే ముందు మళ్ళీ మీలో ఎంతమంది ఎప్పుడు ఇక్కడ కలవగలరో ప్లాన్ వేసుకోండి. ఇవంతా ఖచ్చితంగా చేయండి, ఇకనైనా నేను చెప్పింది అలా గాలికి వెళ్ళిపోతే ఎట్టా, అది మాత్రం స్థాపించలేకపోతున్నాను నేను. అది స్థాపత్య వేద అవుతుందో లేదో చూద్దాం. ఏం చేయాలంటే మీరు ఇక్కడ వచ్చారు కదా, ఇందులో ఎవరు పరివ్రాజకులు ఎవరు పరివ్రాజకులు కారు ఆ పిచ్చిన ఉండకండి. ఎవరు ఎవరైనా ఎప్పుడైనా చేరుకోవచ్చు, ఎవరైనా ఎప్పుడైనా మానేయచ్చు. రెండోది బాగుంది అంటారు చాలా మంది, మొదటి దానికి ఒకటి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త సీరియస్ గా కొంతమంది లీడర్షిప్ తీసుకోవాలి. నన్ను అడగండి, నేను చేశాను మాస్టర్ చెప్పారు కనుక చేస్తున్నా, లేకపోతే మాకు ఇదంతా ఏముందండి. అద్భుతమైనటువంటి ధార్మికత, అద్భుతమైనటువంటి తమోగుణం, మాకేం పట్టడం లేదు, మాకెందుకండి ఓరి నాయలు. ఇంత అద్భుతమైనటువంటి ధార్మిక ప్రవృత్తిని మనం గుర్తించలేకపోతున్నాం వాళ్ళని, అది దేశం యొక్క దురదృష్టం, మన యొక్క దురదృష్టం. మనం ఏం చేస్తాం, వాళ్ళని గుర్తించవద్దు. కానీ ఏం చేయాలి, నాకు పట్టదు అనకండి మీరు ఎవరు కూడా. మన యొక్క పరివరాజకులు ఎవరు కూడా ఎవరి నోట్లోంచి కూడా ఈ రెండు మాత్రం రాకూడదు. ఒకటేంటి, నాకెందుకు ఇదంతా జరిగేది, ఏదో జరుగుతుంది, వద్దు జరిగేది ఏదో జరుగుతుంది అనేటటువంటి అద్భుతమైనటువంటి భావ పరంపర ఉన్నవాళ్ళు ఇక్కడ వద్దు. రెండోదైతే గురువే అంతా చేస్తాడు. గురువే అంతా చేస్తే నువ్వెందుకు? ఈ రెండో వద్దు, ముందు ఈ రెండో వదిలేసుకోండి. మీరు పరిపూర్ణముగా ఇక్కడ ఈ రెండు భావాలు వదిలేసుకోండి. ఏంటి వదిలేసుకోవాలి? నిరుత్సాహం వద్దు. మనం ఏం చేస్తాం? భగవద్గీతలో చెప్పాడు కదా, అవతార పురుషుడు వస్తాడని వాడు చూసుకుంటాడు. వాడు చూసుకుంటాడు, నువ్వు చెప్పడం ఎందుకు? వాడు చూసుకుంటాడు, ఇంకా నువ్వు జాగ్రత్త ఖాళీ చేసి. రెండోది ఏంటి? నేను వచ్చేసాను, ఇంకా ఎప్పుడు ఏ బాణం వేయాలో అది గురువే చెప్తాడు. గురువే చెప్తాడు నారాయణాస్త్రం ఏమని. మెయిన్ తెలియాల్సి నారాయణాస్త్రం ఏదో చెప్తాడు పాప. గురువు చూడమే పోయింది చెప్తాడు. అంతేత అంతేవాళ్ళు ఏం చేశాడు, ఈ అస్త్ర పరంపర అంతా నేర్చుకునేటట్టు చేశాడు. గురువు చెప్పింది చేయటానికి కూడా ముందు మీ జ్ఞానం ఉండాలి అక్కడ. అంచేత ఆ జ్ఞాన పరంపర మనం 6 నెలల్లో నేర్చేసుకోవాలి. దానికి నేర్పుతాము అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక కనీసం 15 మంది నాకు చాలా దగ్గరగా రావాలి. మీరు అంటే చాలా దగ్గరగా రావటం అంటే ఏంటి? చెప్పింది చేస్తే గానీ మళ్ళీ వచ్చేస్తూ ఉండాలి. చెప్పింది చేస్తే గానీ మళ్ళీ వచ్చేస్తూ ఉండాలి. చెప్పింది ఎన్ని రోజుల్లో చేయాలి? తక్షణమే చేయాలి. అంతేకాదు బ్రెయిన్ గురించి చదవమన్నాను అనుకోండి, వేసి మార్చుతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నవంబర్లో మొదలు పెడతాము. సత్యసాయి బర్త్డే చాలా మంచి రోజు. ఆ రోజు యజ్ఞం చేస్తుంది. మనం అన్నీ అడుగుతారు, గాయత్రి యజ్ఞం చేసుకోవాలా లేకపోతే మహాకాళ చక్రవర్తి యజ్ఞం చేసుకోవాలా? అది చేసుకుని మొదలు పెడతాం. మీరు ఆగండి ఒక 9 నెలలు, ఏమంతా కుదరవు. ఇంకా అంచేత 10-15 మంది అన్నాను కనుక 10 మంది అయిపోదని ఆగిపోకండి. మీరందరూ వచ్చేసినా నాకు ఆనందే. ఇంకో 10 మందిని వెంట పెట్టుకుని వచ్చినా నాకు ఆనందే. కానీ ఏం కావాలో చాలా జాగ్రత్త వెళ్ళండి. ఈ డిసెంబర్లో ఇవాళ రాత్రి లోపల మీరు నిర్ణయం చేసుకోండి. ఏంటి నిర్ణయించుకోవాలి? ఈ స్థాపత్యవేద, గంధర్వవేద, ఆయుర్వేద, ధనుర్వేదలో మేము నిష్ణాతులు అవుతాం. 6 నెలల్లో నాది గ్యారంటీ మిమ్మల్ని నిష్ణాతులు చేసేది. కానీ చెప్తా కదా, ఇవాళ ఏదో చెప్తాను కదా, ఆ చెప్పింది మీరు చేసేసేయండి. చేసేసి మళ్ళీ ఇమీడియట్ గా వచ్చేయండి. టైం నేను చెప్పాను ఎన్నాళ్ళలో చేయమని. కానీ మీరు గ్రూప్ ఫామ్ కండి. ఇప్పుడు కొంతమందికి వచ్చే అనుమానం వస్తుంది, మరి మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ రాలేము, ఏం చేయాలి అలాంటి వాళ్ళు? ఇక్కడికి రాగలిగే వాళ్ళతో మీరు తెచ్చిపెట్టుకోండి. మీ ఊరు నుంచి ఎవడో ఒకరు వస్తారు కదా ఇక్కడికి. ఇక్కడ నేర్చుకున్నదంతా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ నేర్పండి. ఈ పరంపర మనం స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పటికీ చాలా లేట్ అయిపోయింది. కానీ నాకు ఎంత బాగలేదు, నేను ముసలాడిని, నేను చిన్నవాడిని, నేను పెద్దవాడిని, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేనేం చేయలేను దానికి. మీ బాధ్యతలు ఉంటే ఓకే, పెద్దవాడి అయితే ఓకే, ఒంట్లో బాధలు ఉంటే ఓకే, నేనేం చేస్తాను? అదంతా మర్చిపోండి. అయినా మీరు చేయగలిగితే రండి. మీ వయస్సుతో కానీ, మీకు ప్రస్తుతం ఉన్న బ్యాక్గ్రౌండ్తో కానీ నాకు ఏమీ బాధ లేదు. మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా, సైన్స్ వచ్చా రాదా, మీకు మానవ శరీరం ఉంది అని మీకు నమ్మకం ఉంటే నాకు చాలు. ఆ నమ్మకం మీకు ఉండాలి, నాకు కాదు. మానవ శరీరధారి అయ్యి నా భాష మీకు అర్థమవుతే చాలు. మీతో అంతా నేను చూసుకుంటా. కానీ ఆ చూసుకునే దానికి నేను చెప్తున్న కండిషన్ వినండి. ఇలా జనరల్ గా ఇంకా కుదరదు అవంతా నేర్పడానికి. ఇదంతా జనరల్ టాకే కాదు, స్పెసిఫిక్ టాక్ ఎప్పుడు వస్తుంది? చెప్పాక నెక్స్ట్ టాపిక్ మీరు రెడీ అయ్యి వస్తే నెక్స్ట్ టాపిక్ చెప్తాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ టాపిక్ చెప్తున్నప్పుడు దీనికి కూడా మీరు ఒకటి ప్లాన్ వేసుకోండి. రాబోయేటటువంటి రోజులలో 5 రకాలైనటువంటి మనుషులు ప్రపంచం నుంచి పారిపోవలసి వస్తుంది. లీడర్స్ అందరూ పారిపోతారు, లేకపోతే చంపేయబడతారు, లేకపోతే మారాలి వాళ్ళు. వాళ్ళు బిజినెస్ పీపుల్ యొక్క బిజినెస్ అన్ని ఫెయిల్ అవుతాయి. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ అవుతాయి. క్లోజ్ అవ్వకపోతే మనం చూస్తాం పరిస్థితి ఎలా ఉంది. మీకు తెలియటం లేదు అసలు, మీరు చాలా నిశ్చింతగా ఉన్నారు. అందుకే ఓ అద్భుతమైనటువంటి మాట ఉంది, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని. బ్లిస్ అంటే ఏంటో తెలుసు కదా? పరమానంద స్థితి. ఏంటి ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞాన స్థితి. ధార్మిక స్థితిలో జ్ఞానంతో కూడినటువంటి ఆనందం ఇగ్నోరెన్స్. అంటే మీకేం తెలియకండే, కానీ ఖచ్చితంగా జరగబోయేదిదే. ఇప్పుడున్నటువంటి సిటీస్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా మూతపడతాయి. మూతపడకపోతే మీరు చస్తారు. నేచురల్ గా మనం చావం కదా, కొంచెం ఏమవుతాయి, మరి ఇండస్ట్రీస్ ఎక్కడ పోతాయి? కొంచెం తెలివితేటలు ఉంటే మీరు ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. అది పబ్లిక్ గా చెప్పండి, నేను రహస్యంగా చెప్తాను. కొంచెం రహస్యం ఉండాలి కదా. బుర్ర అవుతుంది ఎక్కడో కొండ కింద. అలా ఉంది రహస్యాలండి మరి. ఏంటో ఈ గురువులందరూ రాజ విద్య రాజగుణ్యం అంటారు. 5000 సంవత్సరాల బట్టి అసలు బుద్ధిస్తున్నారు అండి. అందరికీ తెలుసు రాజ విద్య రాజగుణ్యం తెలుసా? శ్లోకాలు తెలుసు అంటే ఆ విద్య తెలీదు, ఆ రహస్యం తెలీదు. అది మాత్రం అసలు గుర్తుంచు. మీకే తెలియదు రాజ విద్య రాజగుణ్యం తెలిస్తే ఇలా ఎందుకుంటావు? శ్లోకాలు తెలుసు. ఇంచేత మీరు గుర్తుంచుకోండి, ఇక్కడికి వచ్చి నేర్చుకునేవాళ్ళు కాస్త ముందుకు రండి. వీలు ఉండదు అనే మాట వదిలేయండి, వీలు చేసుకురండి. ఎలాగో అలాగే అవసరపడండి. వచ్చేటటువంటి టైమింగ్స్ వల్ల మీకు అనుకూలంగానే నేర్చు పెట్టుకున్నాం. కానీ వారం వారం ప్రతి 3 రోజులకు వస్తూ ఉంటే కానీ ముందుకెళ్ళలేదు మీరు. ఇక నా చేతిలో ఏం లేదు, ఇంకా మీ చేతిలో ఉందంతా కూడా పరివ్రాజకుల చేతిలో ఉందని. మీరు వస్తూ ఉండండి. రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? ఈ వచ్చిన వాళ్ళకు వాళ్ళకి చెప్పండి, అమ్మ మాకే చెప్పారు మాస్టర్ మీరు చెప్పు. ఆ మాట అనకండి. రాని వాళ్ళకి చెప్పటానికే మీకు చెప్పేది, రాత్రి మీకు చెప్పడం అనవసరం. నేను రాలేని వాళ్ళకి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. హిమాలయాలలో ఒక సరోవరం ఉందిట, అది ఎప్పుడు కుళ్ళిపోయి ఉంటుందిట. గంగానది గురించి గురువుగారు చెప్తారు కదా, ఎందుకు తల్లి నీకు ఇంత పేరు వచ్చింది అంటే గంగానదికి ఎందుకు పేరు వచ్చింది? హిమాలయానికి వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి కూడా ఆవిడ వస్తుంది. అంచేత ఈ జ్ఞాన గంగ ఉందే. మీరు ప్రపంచానికి అందజేయాలి, కానీ ముందు మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. చెప్తున్నది చాలా క్లియర్ కట్ గా. ప్లస్ ప్రతి 3 రోజులు 4 రోజులకి చెప్పిందంతా కూడా ఒక బుక్ రూపంలో తెచ్చేయాలి. మీరు కంప్యూటర్లో పెడతాం, ప్రింట్అవుట్ తీస్తాం, ఫోటో స్టెట్ తీసి 5-6 రోజులకి ఇచ్చేస్తాం. రేపు వీలుంటే అది బుక్ రూపంలో వస్తుంది, లేకపోతే ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది. అర్థమైంది కదా? దీనికి రూపకల్పన చేసుకోండి. మీరు కాపతి వేద చెప్పాను కదా, ఇంకొక వేద గురించి చెప్తాను. వీలవుతే 4 మిగతా కూడా చెప్పేస్తాను నేను. గంధర్వ వేద. గంధర్వ వేద అంటే సంగీతము, సంగతీకరణము, వాక్కు యొక్క వైజ్ఞానిక ప్రవృత్తి, మంత్ర విజ్ఞానము. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలి అంటే మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. వేద తీసేసి గంధర్వ వేద నామధేయం అనండి. మంత్ర బ్రాహ్మణయో గంధర్వ వేద నామధేయం అంటే ఏంటి? శబ్దానికి శబ్దానికి మధ్య గ్యాప్ లేకపోతే మీకు శబ్దం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ చెప్తున్నటువంటి మాటలు మీకు ఎందుకు అర్థమవుతున్నాయి? మధ్యన గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇదే టేప్ ఫాస్ట్ గా పెట్టి ఆన్ చేశారు అనుకోండి, భలే నవ్వు వస్తుంది మనకి. ఏం అర్థం కాదు కదా. అంచేత నేను చెప్పేటటువంటి శబ్దానికి అర్థం దేని వల్ల వస్తుంది? శబ్దానికి మధ్య ఉన్నటువంటి మౌనం వల్ల వస్తుంది కదా. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్పెషల్ గా దీన్ని నేర్చుకోండి నా దగ్గర. అందరూ పరివ్రాజకులు మాత్రం అన్ని నేర్చుకుంటే మంచిదే, కానీ పరివ్రాజకుల్లోనే కొంతమందికి ఇదే కావాలి మాస్టర్ అని నాకేం అభ్యంతరం లేదు. అదే నేర్చుకోండి మీరు ఈ 4 వేదాల్లో. ఏం చెప్తున్నాను ఇక్కడ నేను, పదము పదార్థముగా మారేటటువంటి విద్యా గంధర్వ వేదము. దీపక రాగము అంటే ఆ రాగం పాడితే ఏమవ్వాలి అంటే ఏమైంది ఆ పదాలు, ఆ రాగము పదార్థంగా మారాలి. ఇప్పుడు అదేం అవుతుందే, సినిమాల్లో అవుతుందనుకోండి వేరే విషయం. కానీ ఆ పాట వచ్చినప్పుడు చాలా మంది నేర్చు వెళ్ళిపోతారు. అదేంటో అంత ప్రభావం చూపిస్తాయన్నమాట. చేత ఈ పదము పదార్థముగా మారేటటువంటి విద్య శబ్దములలో లేదు, శబ్దముల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ లో ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రహస్యం అక్కడే ఉంది మంత్ర విద్యలో. నిన్న యంత్ర విద్య యొక్క రహస్యం చెప్పాను కదా, ఇది మంత్ర విద్య యొక్క రహస్యం. కా మా లా అన్నాను నేను, కా తర్వాత ఏమొచ్చింది, గ్యాప్ వచ్చింది, మా వచ్చింది, మా తర్వాత గ్యాప్ వచ్చింది, లా వచ్చింది, కమల. కమల అంటే బాగులేదులే అని ఉచ్చారణ చేయక ముందు దాన్ని పద్మముగా మార్చాను నేను. మార్చగలను, కమల అందాం అనుకున్నాను, వద్దులే కమల అనొద్దు, పద్మ అందాం అనుకున్నాను. ఈ లోపల అదే నచ్చలేదు, పంకజము అందాం అనుకున్నా. చివరికి బయటకు ఏమన్నా నేను, పంకజము అన్నాను. అంటే ఏం జరిగింది అక్కడ, కా మా లా అనే గ్యాప్లు మారిపోయి పద్మ అనే గ్యాప్ గా మారింది. అది మారిపోయి ఏమైంది, పంకజ అనే గ్యాప్ గా మారింది. అంటే కమలము పద్మముగా మారి పద్మము పంకజముగా మారటానికి కారణం ఏంటి, గ్యాప్స్. అర్థమైనా, గ్యాప్ను మారిస్తే శబ్దం మారుతుంది. ఆ విద్య నేర్చుకోండి మీరు, అది మౌనం యొక్క విద్య, ధ్యానం యొక్క విద్య, పదము పదార్థముగా మారేటటువంటి విద్య. దాన్ని నేర్చుకోవటానికి మీరందరూ రెడీ కావచ్చు, గ్రూపులు కావచ్చు, కానీ నాకు ఇవాళ సాయంత్రం లోపల నాకు ఆ ప్యాకేజెస్ రావాలి. ఎవరు నేర్చుకోబోతున్నారు, మేము రాలే మాస్టరు, మీరు రాలేకపోతే రాగలిగే వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా నేర్చుకోండి. లేదా ఇక్కడ నేను ఎప్పుడు చెప్పినా టేప్ చేస్తారనుకుంటూ ఆ టేప్ను మీకు పంపిస్తారనుకుంటే దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేసుకోండి. ఇష్టం అంటూ ఉండాలి తప్ప మీ వరకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ చేరటం అసంభవం కాదు, అది గుర్తుంచుకోండి. గంధర్వ విద్య అర్థమైంది కదా, అంటే ఏంటన్నమాట, మౌనము శబ్దము, మౌనము శబ్దము యొక్క విద్య, మంత్రము యొక్క విద్య. ఇది కాకుండా ఆయుర్వేదము, ఆయుర్వేదము అంటే పంచతత్వాలలో ఆకాశతత్వము పృథ్వీతత్వముని పక్కన పెట్టి వాయుతత్వము అగ్నితత్వము జలతత్వానికి సంబంధించిన విద్య. ధనుర్వేదము సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇంకోటి ఏంటి డాక్టర్, వెంట్రుకాలము, ఇవి రెండు అంటే మన వెన్నుపూస, దాని నుంచి వచ్చేటటువంటి వెళ్ళేటటువంటి సెన్సరీ నెర్వ్స్, 72,000 నాడుల గురించి చెప్తుంది మన యోగ శాస్త్రం. వాటి యొక్క విద్య ధనుర్వేదము. ఇది పరివ్రాజకులు ముందు నేర్చుకుంటారు, దీని తర్వాత నోటికి ఏది వస్తే అది నాకు. అంటే అంచేత ఈ నాలుగు విద్యలు మనం ఇవాళ స్టార్ట్ చేసేసుకుందాం. అది ఆ విద్యను విద్యగా నేర్చుకునేటటువంటి వాళ్ళు మాత్రమే రండి, సీరియస్ గా నేర్చుకోండి. సీరియస్ గా నేర్చుకున్న తర్వాత ప్రతి 3 రోజులకో 1 వారం రోజులకో రాగలుగుతాము అనేవాళ్ళు ముందుకు రండి. మీ పరిస్థితుల గురించి నాతో చెప్పకండి, ఇది ఉంటే నేను వచ్చేద్దాం మాస్టారు అంటే నన్ను ఇంకేమంటారు, ఇంకేమంటారు, అర్థమైంది కదా నాకు. పరిస్థితులు అలా చేస్తే మేము వస్తామని. ఏంటి పరిస్థితులు, వాళ్ళు ఉద్యోగం చేసేటటువంటి బ్యాంకు, వాళ్ళు ఉద్యోగం చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందని సుకృత నిలయంలో ఉండాలి. మరి అమ్మాయి చేత కాదు, చేత వస్తే ఏం చేస్తానో మరి నాకు తెలియదు, దాన్ని మనసులో ఉంచుకుని కళ్ళు మూసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహిమహేష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే పత్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా శరణా సంతు జీవన్ దుశ్చరణాశతం శాంతిః.